పదమూడు నుండి పదిహేడో శ్లోకం వరకు చూడండి.
అద్వేష్టా సర్వభూతానాం కరుణయేవ చ మైత్రః కరుణయేవ చ
నిర్మమో నిరహంకారః
నిర్మమో నిరహంకారః
సమదుఃఖ సుఖక్షమే
సమదుఃఖ సుఖక్షమే
సంతుష్ట సతతం యోగీ
సంతుష్ట సతతం యోగీ
యతాత్మా దృఢ నిశ్చయః
తాత్మా దృఢ నిశ్చయః
మయ్యర్పిత మనో బుద్ధిః
మయ్యర్పిత మనో బుద్ధిః
యోమద్భక్తస్తమే ప్రియః
యోమద్భక్తస్తమే ప్రియః
యస్మాన్నో ద్విజతే లోకః
యస్మాన్నో ద్విజతే లోకః
లోకాన్నో ద్విజతే చ యః
లోకాన్నో ద్విజతే చ యః
హర్ష మర్ష భయోద్వేగైః
హర్ష మర్ష భయోద్వేగైః
ముక్తో యస్స చ మే ప్రియః
ముక్తో యస్స చ మే ప్రియః
అనపేక్షసు చిర్దక్షః
అనపేక్షసు చిర్దక్షః
ఉదాసీనో గతవ్యదః
ఉదాసీనో గతవ్యదః
సర్వారంభ పరిత్యాగీ
సర్వారంభ పరిత్యాగీ
యోమద్భక్తస్తమే ప్రియః
యోమద్భక్తస్తమే ప్రియః
హృష్యతి న ద్వేష్టి
యో న హృష్యతి న ద్వేష్టి
అశోచతి న కాంక్షతి
న శోచతి న కాంక్షతి
శుభాశుభ పరిత్యాగీ
శుభాశుభ పరిత్యాగీ
భక్తిమాన్యస్తమే ప్రియః
భక్తిమాన్యస్తమే ప్రియః
సమశత్రౌ చ మిత్రే చ
సమశత్రౌ చ మిత్రే చ
తథా మానవమానయోః
తథా మానవమానయోః
శీతోష్ణసుఖదుఃఖేషు
శీతోష్ణసుఖదుఃఖేషు
సమస్సంగవివర్జితః
సమస్సంగవివర్జితః
18వ శ్లోకంలో ఐదు లక్షణాలు చెప్పారు. శత్రువుల యందు మిత్రుల యందు సమభావంతో ఉండాలి. ఒకరి పట్ల ద్వేషం ఒకరి పట్ల ఇష్టం లేకుండా సమభావంతో ఉండాలి. అలాగే మానవమానముల యందు కూడా సమభావంతో ఉండాలి. శీతోష్ణాల యందు సమభావంతో ఉండాలి. సుఖదుఖాల యందు కూడా సమభావంతో ఉండాలి. ఇలా నాలుగు విషయాలని సమభావంతో ఉండాలని చెప్పి ఐదవది సంఘ వివర్జిత సంఘభావాన్ని విడిచిపెట్టాలి. అయితే ఈ సమభావంతో ఉండటం అనేది ఎలా సాధ్యమవుతుంది? అందరికీ వచ్చే సందేహం ఇదే. నిజంగా ఇవన్నీ శరీర మనోబుద్ధుల స్థాయిలో ఉన్నటువంటివి. శీతోష్ణాలు కానీ శత్రువులు మిత్రుల యందు సమభావం కానీ మానవమానాలు కానీ సుఖదుఖాలు కానీ ఇవన్నీ దేహస్థాయిలో మనోస్థాయిలో బుద్ధిస్థాయిలో ఉన్నవి. ఆ స్థాయిలో నుంచి దాటిపోయినటువంటి వ్యక్తికి ఇవి ఏం బాధ కలిగించవు, సంతోషాన్ని కలిగించవు. అంటే ఆ స్థాయి నుంచి దాటి శరీర మనోబుద్ధుల స్థాయిని దాటి ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడికి, ఆత్మస్థితిలో ఉండటానికి ప్రయత్నించేటువంటి వాడికి ఇవన్నీ కూడా ఏ రకమైనటువంటి తేడాలు ఉండవు. కొంగటం కొంగటం అనేటువంటిది ఉండదు. అదేవిధంగా సంఘ వివర్జిత దేనితో సంఘభావం వదిలిపెట్టాలి? ప్రాపంచిక విషయాలతో సంఘభావం వదిలిపెట్టాలి. పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలతో సంఘభావం పెట్టుకోవాలి. అంటే ప్రాపంచిక విషయాల్ని ఒకవేళ మనం తప్పనిసరిగా మన కర్తవ్యంగా చేయవలసి వచ్చినప్పటికీ కూడా నిర్లిప్తంగా చేయాలి. పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్ని మనస్ఫూర్తిగా చేయాలి. మన యొక్క పూర్తి మనస్సును నిలిపి చేయాలి. ఆ ప్రకారంగా పరమాత్మ యందు రక్తి లేదా అనురక్తి, ప్రాపంచ విషయాల యందు విరక్తి, ఇదే భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణం అని చెప్పి ఇప్పుడు చివరి 5 లక్షణాలు చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు 31 లక్షణాలు చెప్పడం జరిగింది. ఈ 31 లక్షణాల తర్వాత మరొక 5 లక్షణాలు చెప్తే 36 అవుతాయి. నిజంగా ఈ అధ్యాయంలో 13వ శ్లోకం దగ్గర నుంచి 19వ శ్లోకం వరకు 7 శ్లోకాల్లో 36 లక్షణాలు చెప్పారని మనం ముందే చెప్తున్నాం. అందులో ఇప్పుడు 31 అయింది, ఇప్పుడు 5 తోటి 36 అవుతుంది. మరి ఆ చివరి 5 లక్షణాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 19వ శ్లోకం చూడండి.
తుల్య నిందాస్తుతిర్ మౌని,
తుల్య నిందాస్తుతిర్ మౌని,
సంతుష్టో యేన కేనచిత్,
సంతుష్టో యేన కేనచిత్,
అనికేత స్థిరమతిః,
అనికేత స్థిరమతిః,
భక్తిమాన్ మే ప్రియో నరః,
భక్తిమాన్ మే ప్రియో నరః.
తుల్య నిందాస్తుతిర్ మౌని,
తుల్య నిందాస్తుతిర్ మౌని,
సంతుష్టో యేన కేనచిత్,
సంతుష్టో యేన కేనచిత్,
అనికేత స్థిరమతిః,
అనికేత స్థిరమతిః,
భక్తిమాన్ మే ప్రియో నరః,
భక్తిమాన్ మే ప్రియో నరః.
నిందాస్తుతిః తుల్య, తుల్య అంటే సమానంగా. నిందాస్తుతుల్ని సమానంగా చూడాలి. ఎవరన్నా నిందించినా ఎవరన్నా మన స్తుతించినా రెండిటినీ కూడా ఒక్కటిగానే చూడాలి. అదే ప్రకారంగా మౌని, భక్తుడు మౌని అయి ఉండాలి. అంటే మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలి అంటే నోరు మూసేసుకొని ఉండాలని కాదు, లేకపోతే నోటికి ప్లాస్టర్ వేసుకొని ఉండాలని కాదు. మౌని అంటే మననశీలుడు అని. అంటే ఎప్పుడు కూడా ఆలోచనల్లో ఉండాలి, మాట్లాడకుండా ఆలోచనలు చేస్తుండాలి మనసుతో. దేన్ని ఆలోచన చేయాలి? పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్ని, పరమాత్మ సంబంధమైన విషయాల్ని మననం చేస్తూ ఉండాలి. అంతేగాని ప్రాపంచిక విషయాలను గురించి మననం చేయటం కాదు. అలాగే ఏన కేన చిత్ సంతుష్ట అన్నారు. ఏన కేన చిత్ సంతుష్ట, నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటికన్నా ఇది ప్రధానం. మనిషి సుఖంగా బ్రతకాలంటే ఇది చాలా ముఖ్యం. సంతుష్టో ఏన కేన చిత్, లభించిన దానితో సంతృప్తి చెందాలి, ఉన్నదానితో సంతృప్తి చెందాలి. అంతే, ఈ ఉన్నదానితో సంతృప్తి చెందేవాడు, లభించిన దానితో సంతృప్తి చెందేవాడు ఈ ప్రపంచంలో ఎప్పటికీ కూడా హాయిగా ఆనందంగా ఉంటాడు. దుఃఖం అనేటువంటిదే పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది చివరిలో చెప్పిన చాలా ముఖ్యమైనటువంటిది. ఇక 4వది అనికేత. నికేత అంటే స్థిర నివాసం, ఇల్లు. అనికేత అంటే ఇల్లు లేకుండా ఉండటం, అంటే స్థిర నివాసం లేకుండా ఉండటం. భక్తుడికి స్థిర నివాసం ఉండకూడదు. స్థిరమతి, బుద్ధి మాత్రం స్థిరంగా ఉండాలి. నివాసం మాత్రం స్థిరంగా ఉండకూడదు, బుద్ధి మాత్రం స్థిరంగా ఉండాలి. ఎక్కడున్నా ఏం చేస్తున్నా బుద్ధి మాత్రం స్థిరంగా ఉండాలి. అటువంటి భక్తిమాన్, అటువంటి భక్తి కలిగినటువంటి వాడే మే ప్రియ, నాకు ప్రియుడైనటువంటి నరహ నరుడు అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నిందాస్తుతుల్ని సమానంగా భావించేటువంటి వాడు, మౌనంగా అంటే మననశీలుడై ఉండేవాడు, లభించిన దానితో లేదా ఉన్నదానితో సంతృప్తి చెందేటువంటి వాడు, ఒక నివాస స్థానం లేకుండా ఉండేవాడు, స్థిరబుద్ధి కలిగినటువంటి వాడు, ఈ లక్షణాలు ఉన్నటువంటి నరుడు ఎవరైతే ఉన్నారో భక్తుడైనటువంటి వాడు, అతడు నాకు ఇష్టుడైనటువంటి భక్తుడు అని భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ తుల్య నిందా స్తుతి అన్నారు. దూషణ భూషణ తిరస్కారాల యందు సమభావం ఉండాలి. కొంతమంది దూషిస్తారు, కొంతమంది భూషిస్తారు, కొంతమంది తిరస్కరిస్తారు. ఏమి చేసినప్పటికీ కూడా కేవలంగా ఉండాలి, నిర్లిప్తంగా ఉండాలి, సమభావంతో ఉండాలి. ఇది ఇక్కడ చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. అంటే నిందాస్తుతులు ఏవైతే ఉన్నాయో ఆ నిందాస్తుతుల పట్ల సమభావాన్ని కలిగి ఉండాలి, అని చలించకుండా ఉండాలి. అసలు నిందాస్తుతులు ఎందుకు వస్తాయి? ఎందుకు మనల్ని ఎవరైనా నిందిస్తారు? ఎందుకు ఎవరు మనల్ని స్తుతిస్తారు? మనం కనుక ఏదైనా పొరపాటు చేసినా, తప్పు చేసినా, వాళ్ళకి అపకారం చేసినా వాళ్ళు నిందిస్తారు. వాళ్ళకు ఉపకారం కనుక చేస్తే మనల్ని స్తుతిస్తారు. నిజమైనటువంటి భక్తులు వాళ్ళు ఏమి చేసినప్పటికీ కూడా నాదేమీ లేదు, అంతా పరమాత్మే అనేటువంటి భావన. కాబట్టి ఒకవేళ నిందిస్తే దానికి కారణమైనటువంటి పని తాను చేయలే, అది పరమాత్మే. ఒకవేళ స్తుతిస్తే దానికి కారణమైనటువంటి పని తాను చేయలే, అది పరమాత్మే. అన్ని పరమాత్మ మీద భారాన్ని ఉంచి ఎల్లప్పుడూ కూడా నిర్లిప్తంగా ఉండేటువంటి పరమ భక్తుడికి ఈ నిందాస్తుతులు ఉండవు. ఒక వ్యక్తి ఒక మహాత్ముడి దగ్గరికి వచ్చి చెబుతున్నాడు, అయ్యా నిన్ను ఫలానా వ్యక్తి నిందిస్తా ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు అని చెప్పాడు. దానికి ఆయన అన్నాడు, ఆ మహానుభావుడు అన్నాడు, ఏమయ్యా ఆయన నిందించేది ఆత్మనైనటువంటి నన్న లేక దేహాన్ని? దేన్ని నిందిస్తున్నాడు? నన్ను అంటే ఈ దేహాన్ని నిందిస్తున్నాడా లేక ఆత్మనైనటువంటి నన్ను నిందిస్తున్నాడా? ఆత్మనైనటువంటి నన్ను కనుక నిందించినట్లయితే అతడు ఆత్మేగా, నేను ఆత్మే. అంటే ఆత్మ నిందిస్తే తనను తాను నిందించుకున్నట్టే. కాబట్టి నాకేం ఇబ్బంది లేదు, మంచిదే, అతడిని అతడే నిందించుకున్నట్టు. ఒకవేళ దేహమైనటువంటి నన్ను నిందించాడు అనుకోండి, అసలు ఈ దేహాన్ని నేనే నిందిస్తూ ఉంటా ఎప్పుడు. ఈ దేహం అనేది అంత గొప్ప విషయమేం కాదు, ఇది తాత్కాలికమైనటువంటిది. ఈ శరీరంలో అన్ని కూడా అసహ్యకరమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. ఈ చర్మాన్ని తీసేస్తే ఏమీ లేదు దీని సౌందర్యం. అటువంటి దాన్ని నేను నిందిస్తూ ఉంటాను, ఆయన కూడా నిందిస్తే నాకు సహాయం చేసిన వాడు అవుతాడు, మంచిదేగా అన్నాడు. ఇది మహాత్ముల యొక్క భావన ఇలా ఉంటుంది. అంటే ఎటువంటి భావన వ్యక్తం చేస్తున్నాడు భక్తుడైనటువంటి వాడు? ఎటువంటి అవగాహన ఉంది? నిందల పట్ల నిర్లిప్తంగా ఇలా ఉండాలి మనం. నిందలే కాదు, స్తుతించినా కూడా ఇలాగనే ఉండాలి. ఎవరిని స్తుతించారనుకోండి, ఎవరిని స్తుతించారు? ఆత్మన నన్న దేహాన్న? ఆత్మనైనటువంటి నన్న లేకపోతే దేహంగా ఉన్నటువంటి నన్న? ఆత్మని కనుక స్తుతిస్తే అతడు ఆత్మే కనుక అతడిని అతడే స్తుతించుకున్నట్టు. ఒకవేళ ఈ దేహాన్ని స్తుతిస్తే స్తుతించను, ఈ దేహానికి నాకేం సంబంధం లేదు, అది పరమాత్మకే, అలా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎవరిన నిందించినా స్తుతించినా మనం నిర్లిప్తంగా ఉండాలి, రెస్పాన్స్ ఇవ్వకూడదు. వాడు నిన్ను తిట్టాడనగానే మనం తిట్టలకు తట్ట మొదలు పెట్టకూడదు, లేకపోతే వాడిని కొట్టాలనేటువంటి భావన రాకూడదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం ఒక లెటర్ రాసాం ఎవరికో, టూ అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ రెండు పెట్టి ఒక లెటర్ రాసాం. ఆ లెటర్ వాడికి పోయింది, ఆ లెటర్ చూసుకున్నాడు, తీసుకోకుండా దాన్ని తిరస్కరించాడు. ఎవరికి వస్తుంది? ఫ్రమ్ అడ్రస్కి వస్తుంది, అంతే కదా. ఇప్పుడు అతను నిందించాడు అనుకోండి, మనమేం తీసుకోవాలా? మనం నిర్లిప్తంగా ఉన్నాం, ఎక్కడికి పోద్ది? ఫ్రమ్ అడ్రస్కి పోద్ది, మళ్ళీ అతనికే పోద్ది, కాబట్టి మనకేం సంబంధం లేదు. అందువల్ల ఎవరైనా నిందించినా స్తుతించినా దానికి స్పందించకుండా ఉండాలి, అప్పుడు మనకి ఏ సంబంధం లేకుండా ఉంటుంది. రామాంజనేయ యుద్ధం అనే ఒక సినిమా నాటకం ఉండేది, పూర్వకాలంలో రామాంజనేయ యుద్ధం అనే నాటకం ఉండేది. రామాంజనేయ యుద్ధం, కురుక్షేత్రం, పాండవ ఉద్యోగ విజయాలు, ఇవన్నీ కూడా పూర్వకాలపు నాటకాలు, పద్య నాటకాలు. ఆ రామాంజనేయ యుద్ధంలో రాముడికి ఆంజనేయుడికి యుద్ధం జరుగుతుంటే రాముడేమో బాణం వేస్తాడు, ఆంజనేయుడు భక్తితో నమస్కారం చేస్తాడు. ఈ రాముడి బాణం ఎక్కడా తిరుగులేదు, అది ఖచ్చితంగా పోయి వాళ్ళకి తగలాల్సిందే. కానీ ఆంజనేయుడి మీదకి పోయినప్పుడు అది ఖచ్చితంగా తిరిగి వస్తుందండి, మళ్ళీ రాముడి దగ్గరికే వస్తుంది. అంటే శక్తి కన్నా భక్తి గొప్పది అని, అది తిరిగి వస్తున్నది అంటే భక్తి కోసం, అక్కడ భక్తి ఉన్నది కాబట్టి అది మళ్ళీ తిరిగి వస్తా ఉన్నది. ఆంజనేయుడు గద తీసుకొని మళ్ళీ యుద్ధానికి రాలా, ఆయన మెదలకొండ కూర్చున్నాడు. మెదలకొండ కూర్చుంటే ఫ్రమ్ అడ్రస్కి వస్తుంది, అలాగనే మళ్ళీ రాముడి దగ్గరికే వస్తావు. సంత తుకారాం పూనా దగ్గర ఒక గ్రామంలో సంకీర్తనం చేస్తూ ఉన్నాడు. ఆ గ్రామంలోనే తుకారాంకు ఒక భక్తుడు ఉన్నాడు, శివశంకర్ అనేటువంటి వాడు. అతనికి వివాహం అయింది, ఒక కుర్రవాడు, ఒక బిడ్డ కూడా ఉన్నాడు. అయితే ఆ బిడ్డ పసివాడు, అంటే 4-5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు. అతనికి ఆరోగ్యం సరిగ్గా లేదు ఆ బిడ్డకి. డాక్టర్ని పిలిపించాడు, డాక్టర్ చూస్తున్నాడు ఆ బిడ్డ ఆరోగ్యాన్ని గురించి పరిశీలన చేస్తున్నాడు. వైద్యం జరుగుతూ ఉంది, ఏదో కావాల్సిన మందులు, ఇంజక్షన్లు ఏవో ఇస్తూ ఉన్నాడు. బిడ్డ చావు బ్రతుకుల్లో ఉన్నాడు, చాలా కష్టమని డాక్టర్ చెప్తున్నాడు. అదే సమయంలో తుకారాం దేవాలయంలో సంకీర్తన ప్రారంభిస్తున్నాడు. భార్య ఎంత వద్దని వారించినప్పటికీ కూడా అతడు ఆ తుకారాం దగ్గరికి వెళ్ళాడు. అంటే భక్తి అనేటువంటిది అలా తీసుకొని పోతా ఉంటాడు. సరే, అక్కడ సంకీర్తనలో నిమగ్నం అయిపోయాడు ఇతడు కూడా. తుకారాం ఆ తర్వాత కాసేపు ఈ సంకీర్తన చేసి బోధ ప్రారంభించాడు, కొన్ని మాటలు చెప్పడం ప్రారంభించాడు. అందరూ తన్మయంతో వింటా ఉన్నారు, ఎందుకనంటే తుకారాం పరమ భక్తుడు, ఆయన నోటి మీదుగా వచ్చినటువంటి మాట అందరికీ కూడా హృదయంలో గుచ్చుకుంటుంది, అందుకని అలా వింటూ ఉన్నారు. ప్రశాంతంగా సాగుతుంది ఆ ప్రవచనం. ఒక్కసారిగా ఒక మార్పు వచ్చేసింది, అంటే ఆగిపోయింది ఆ ప్రవచనం, ఆగిపోయింది. ఏమిటో కారణం తెలియటల్లా భక్తులంతా దిగ్భ్రాంతి చెందుతూ ఉన్నారు. శివశంకర్ భార్య బిడ్డతో సహా, అంటే బిడ్డ యొక్క శవంతో సహా, బిడ్డ చనిపోయాడు, గోలుగోలు ఏడుస్తూ సభలోకి వచ్చింది. ఆ బిడ్డ శవాన్ని తుకారాం పాదాల దగ్గర పండేసింది. నీవేనా తుకారాం, భక్తి అనే ముసుగు గప్పుకొని అందరినీ మోసం చేస్తున్నటువంటి దౌర్భాగ్యుడివి నువ్వే కదా, నీలాంటి వాళ్ళ వల్ల ఈ సమాజానికి చీడ పురుగుల్లాగా పట్టారు. మీరు కష్టపడి జీవించడం చేతగాక భక్తి కోసమని, భక్తి అనేటువంటి పేరు పెట్టుకొని ఏదో ఒక రకంగా మీ తిండి తినటం కోసమని బ్రతుకుతూ ఉన్నారు. ఒరి అప్రయోజకుడా, ఓ తుకారాం, నీ సంసారాన్ని నువ్వు ఎట్లాగూ పాడు చేసుకున్నావు, ఇప్పుడు అందరి సంసారాలు పాడు చేయటం కోసం వచ్చావా? ఇదేనా నువ్వు చేసేది? నువ్వు ఒక భక్తుడివే, నీ పాండురంగడు ఒక దేవుడా అని నిందిస్తూ, అదిగో అతడే నా భర్త, నీ పిచ్చిలో పడి కన్నబిడ్డ చావు బ్రతుకుల్లో ఉంటే పట్టించుకోకుండా ఇదిగో నీ సంకీర్తన కోసం వచ్చాడు, ఆ బిడ్డ యొక్క చావుకి కారణమైనటువంటి వాడయ్యాడు. కర్కోటకుడయ్యాడు, నీ భక్తి మూలాన నా భర్త కర్కోటకుడయ్యాడు అని భర్తను దూషించింది. భర్త భార్య దగ్గరికి వచ్చాడు, వచ్చి చెబుతున్నాడు, ఈ లోకంలో మానవులందరికీ కూడా ఆయుష్ అనేటువంటి దాన్ని భగవంతుడే ఇచ్చి పంపిస్తాడు, ఎంతకాలం ఎవరు జీవించాలో అంతకాలమే జీవిస్తారు, అంతే తప్ప మన ఇష్టాయిష్టాలతోటి సంబంధం లేదు, కాబట్టి నువ్వు అనవసరంగా నోరు బారేసుకోవద్దు, పరమ భక్తాగ్రసుడైనటువంటి తుకారాముని నువ్వు నిందించవద్దు, ఈ లోకంలో ఎవరు కూడా ఆయుష్ని మించి ఒక్క నిమిషం కూడా బ్రతకటానికి వీల్లేదు, నీ బిడ్డను తీసుకురావాల్సింది ఇక్కడికి కాదు శ్మశానానికి తీసుకొని రావాలి అన్నాడు. ఆ మాటలతో ఇంకా రెచ్చిపోయింది, నోటికొచ్చినట్టుగా తిడతా ఉంది. ఇప్పుడు తుకారాం ఆలోచించాడు, ఏ పాండురంగా, ఏమిటయ్యా ఈ వైపరీత్యం, నీవే శరణని నమ్మినటువంటి భక్తుణ్ణి నీవు గనక రక్షించకపోతే ఎలాగా, నీ భక్తుడు పవిత్రుడని నీవు నిరూపించాలి, లేదా ఈ తుకారామిక ఈ ప్రపంచానికి మిగలడు అన్నాడు. అంటే ఇక నేను బ్రతకను, ఇప్పుడు నీ భక్తుడు పవిత్రుడని నిరూపించకపోతే నేను బ్రతకను అనేటువంటి భావనతో అని భగవన్నామ సంకీర్తన ప్రారంభించాడు. ఆయన పరవశించి పాడుతా ఉన్నాడు, చిందులు వేస్తా ఉన్నాడు. అలా పరవశించి ఆయన పాడుతా ఉంటే బిడ్డలో కదలిక ప్రారంభమైంది. చిన్నగా రెండు చేతులు బట్టి ఆ తుకారాం పాదాలు పట్టుకున్నాడు ఆ బిడ్డ. వెంటనే తుకారాం ఈ లోకంలోకి వచ్చాడు, వచ్చి బిడ్డను తల్లికి అప్పగించాడు. ఆ తల్లి ఇప్పుడు తన తప్పు తెలుసుకుంది. ఇంతకుముందు ఏమనుకుందంటే ఏదో భక్తి అనే ముసుగ్గప్పుకొని భక్తి కోసం పాటు పడుతున్నాడు, ఇతడేం భక్తుడు కాదు అని అనుకుంది. ఇప్పుడు చనిపోయినటువంటి బిడ్డ బ్రతికేటప్పటికల్లా ఆ మనసులో మార్పు వచ్చింది. తన తప్పు తెలుసుకొని ఆ తుకారాం పాదాల మీద పడి క్షమాభిక్ష కోరింది. తుకారాంని ఎంతగానో స్తుతించింది. ఓ మహాత్మా, అన్నదాని మాటలన్నీ అన్నాను, నన్ను క్షమించు అని గట్టిగా పాదాలు పట్టుకుంది. అయినా సరే తుకారాం మాత్రం ఏమీ చెల్లించల. అంతకుముందు నిందిస్తా ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నాడో ఇప్పుడు స్తుతిస్తా ఉన్నప్పుడు కూడా అలాగనే ఉన్నాడు. నిందించినప్పుడు అతడు అలాగే నిర్లిప్తంగా ఉన్నాడు, ఇప్పుడు స్తుతిస్తున్నప్పుడు కూడా అలాగే నిర్లిప్తంగా ఉన్నాడు. తన సహజ ధోరణిలో సంకీర్తన ప్రారంభించాడు. ఇది భక్తుల యొక్క లక్షణం. వారి దృష్టిలో నిందాస్తుతులు రెండు కూడా ఒక్కటే. నిందకి కొంగటం కానీ స్థుతికి పొంగటం కానీ ఈ రెండు కూడా ఉండవు. ఎందుకనంటే నిందించిన వాళ్లే స్తుతిస్తారు, స్తుతించిన వాళ్లే నిందిస్తారు. ఇది లోక సహజం. వాళ్ళకి ప్రయోజనం కలిగితే స్తుతిస్తారు, ఏదైనా తేడా వస్తే నిందిస్తారు. పాపం వాళ్ళకి ఇంకేముంది, వాళ్ళ వాళ్ళ ప్రయోజనం మాత్రమే చూసుకుంటారు. కాబట్టి ఈ నిందాస్తుతులకి చెలించకుండా ఉండటం భక్తుడి యొక్క లక్షణం. ఇక రెండవ లక్షణం మౌని అన్నారు. మౌని అంటే ముని, ముని అంటే మననశీలుడు అని అర్థం. అంటే తాను విన్నటువంటి భగవంతుడి యొక్క విషయాలకు సంబంధించి, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్ని విన్నా చదివినా ఎలా తెలుసుకున్నా వాటన్నింటినీ కూడా అతడు మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మనం ఇక్కడ కూడా చెప్తుంటాం శ్రవణం మననం చేయాలి అని. వింటమైతే వింటాం, మళ్ళీ వెంటనే మర్చిపోతాం. ఇప్పుడు చూడండి, ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత ఈ ఐదు లక్షణాలు ఏమిటని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా మర్చిపోతాం, ఏదో ఒకటో రెండో గుర్తొస్తే గుర్తొస్తాయి, ఐదు గుర్తురావు. అదే చిన్నపిల్లలు కనుక అయితే ఖచ్చితంగా గుర్తొస్తాయి, వాళ్ళు బాగా గుర్తు పెట్టుకుంటారు, వాళ్ళకి వేరే వ్యవహారాలు లేవు కదా. అందుకు మనకి చాలా వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి మనం మర్చిపోం. అందుకని మనం ఏం చేయాలంటే మననం, మళ్ళీ మననం చేయాలి. ఏమిటి చెప్పింది ఈ ఐదు లక్షణాలు ఏమిటి? మొదటిది రెండు మూడు నాలుగు ఐదు. ఈ ప్రకారంగా మననం చేస్తూ ఉండాలి. అయితే మననం చేసేది ఏమిటంటే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు, భగవద్గీతకు సంబంధించిన విషయాలు, ఉపనిషత్తులకు సంబంధించినటువంటి విషయాలు, వేదాంతానికి సంబంధించినటువంటి విషయాలు, అదిగో వీటిని మననం చేస్తూ ఉండాలి. అంతేగాని మనకున్నటువంటి సంపదలను గురించి, మనకున్నటువంటి లాభాలను గురించి, మనకున్నటువంటి వ్యాపారాలను గురించి, మన ఉద్యోగాన్ని గురించి, వచ్చే లంచాలను గురించి, లేకపోతే ఇంకెవరిని చేయిబెట్టేటువంటి విషయాన్ని గురించి, వాటిని గురించి కాదు మనం మననం చేయాల్సింది. లౌకిక విషయాలని, ప్రాపంచిక విషయాల గురించి కాదు, పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి మననం చేసుకోవాలి. అంతేగాని మౌనం అంటే మూతి బిగించుకొని కూర్చోవటం మాత్రం కాదు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మౌనం అంటే మనం రెండు పెదాలు బిగించి బ్రహ్మాండం బ్రద్దలైనా సరే మనం మాత్రం నోరు తెరవకూడదు అని కూర్చుంటాడు. అలాగనే కూర్చుంటే మనకి చాలా పుణ్యం వచ్చి ఒళ్ళో పడిపోద్ది అని అనుకుంటాడు. కానీ నిజం ఏమిటనంటే భగవంతుడి విషయాల్లో ఉంటూ, భగవంతుడి కార్యక్రమాల్లో పాల్గొంటూ, భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని ఎవరిని అడిగితే చెబుతూ, వాటిని గురించే మాట్లాడుతూ, లౌకిక విషయాల్ని మాట్లాడకుండా ఉండటమే మౌనం. ఇక కొంతమంది ఉంటారు లౌకిక విషయాలను కూడా తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు దాన్ని మనం మాట్లాడకూడదు కదా ఈ లౌకిక విషయాలు, అందుకని మౌనంగా ఉండాలి కాబట్టి సైగలు చేస్తారు. అదిగో పుస్తకం ఎక్కడ పెట్టావు అన్నారనుకోండి అంటారు. అక్కడ లేదే అన్నారనుకోండి. ఇప్పుడు అది వాళ్ళకి అర్థం కావాలంటే గూట్లో పెట్టాను, లేకపోతే ఒక అరమరలో పెట్టాను, అది పలానా చోట ఉందని. దీనికి అంతటికీ ఎంతసేపు పట్టుంది అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టి దావతల వాడు అర్థం చేసుకుంటాడు. కానీ అదిగో అక్కడ పెట్టాను, అరమరలో పెట్టాను అన్నారనుకోండి, అర నిమిషం కూడా పట్టు. అందుకని వాళ్ళతో ఆ మాట చెప్పేసి తాను మళ్ళీ మా ఈ వ్యవహారంలో ఉండాల. ఇది మౌనం అంటే. అంతేగాని మౌనం అంటే నేను మౌనంగా ఉన్నాను కాబట్టి నేను ఏమీ మాట్లాడను అని బిగుసుకొని కనుక కూర్చుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళ మీద కోపం వస్తుంది. మౌనం వద్దు, ఏమొద్దు లే అంటారు. అందుకని మౌనం అంటే ఏమిటి అని అంటే అసలు మూతి బిగించుకొని ఉండటం కాదు. భగవత్ సంబంధమైన విషయాలు మాట్లాడవచ్చు, లౌకికమైనటువంటి విషయాలు అవసరమైనంత వరకు ఒక్క మాట రెండు మాటల్లో చెప్పేసి అంతటితో దాన్ని వదిలిచ్చేసేయాలి. ఈ ప్రకారంగా కనుక్కుంటే అది నిజమైనటువంటి మౌనం అవుతుంది. అతన్నే మౌని అని అంటారు. అదిగో అలా ఉండాలి అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ప్రశాంతమైనటువంటి మనస్సుతో, నిర్మలమైనటువంటి మనస్సుతో నిరంతరము భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని మననం చేస్తూ ఉండటమే మౌనం. సాధారణంగా మనం చాలామంది తపస్సులు అనే మాట వింటారు, తపస్సు చేయటం అని. తపస్సు అనగానే మనకు ఒక విషయం గుర్తుకొచ్చు, దేవుడారంటే గడ్డాలు మీసాలు పెంచుకొని ఇళ్ళు వాకిలి వదిలిపెట్టి ఎక్కడో అరణ్యానికి పోయి అక్కడ కూర్చొని ఘోరమైనటువంటి తపస్సులు చేస్తుంటారు అని. తపస్సు అంటే ఏమిటి? వాళ్ళు కూడా మనసులో ఒక భావనే ఉంటుంది, భగవంతుడి యొక్క భావన. ఎవరిని గురించి, ఏ రూపాన్ని గురించి, ఏ దేవుణ్ణి గురించి, ఏ దేవతను గురించి వాళ్ళు భావిస్తున్నారో ఆ దేవతను గురించే భావిస్తూ ఉంటారు. అరణ్యాలకు ఎందుకు పోతారంటే ఎవరు కదిలించకుండా ఉంటారు. కానీ అక్కడ కూడా ఏదైనా ఆటంకాలు కనుక వస్తే అప్పుడు మళ్ళీ కదలాల్సిందే తప్ప. అందుకని ఈ ప్రకారంగా మౌనం అని అంటే, మౌని అంటే ఇలా ఉండేటువంటి వాడు అని మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ వాక్కు అనేటువంటిది మనం ఏం చేస్తాం, మౌనం అంటే వాక్ బంధనం, వాక్ని కాస్త కట్టేస్తాం, ఇక మనసు మాత్రం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాయి, అన్ని విషయాలు వచ్చేస్తూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఏమి జరిగింది వచ్చేస్తూ ఉంటాయి, ఇక ముందు ఏమి జరగాల్సింది వచ్చేస్తూ ఉంటాయి, ఇప్పుడే వచ్చేస్తూ ఉంటాయి, మన యొక్క ఆస్తిపాస్తులు ఎంతమయ్యో లెక్కలు వేసుకోవటం కూడా అప్పుడే జరుగుద్ది, ఆ తర్వాత ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి, ఆ తర్వాత ఎట్లా సంపాదించాలా, అన్ని వచ్చేస్తూ ఉంటాయి. అది కాదు మౌనం. వాక్ అనేటువంటిది 4 విధాలు. ఏమిటి అది అంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రకాలు ఉన్నాయి. ఏమిటి 4? ఈ చిట్ట చివరి చెప్పినటువంటి వైఖరి ఏమిటయ్యానంటే ఎప్పుడు లోడలోడలోడలోడ వాగుతూ ఉంటారు చూశారు, అది అదే వైఖరి అంటే. ఇక అడ్డు ఆపు ఉండదు, మాట్లాడుతూనే మాట్లాడతావు, మాట్లాడుతూనే మాట్లాడతావు, ఏవైనా సరే మాట్లాడతారే ఉంటారు. లోకంలో ఉన్నది వీళ్ళే ఎక్కువ భాగం. ఎందుకంటే మరీ లొడలడ కాకపోయినా, ఫుల్ స్టాప్ లేకుండా, కామా లేకుండా మాట్లాడటం కాకపోయినా, మొత్తం మీద మాట్లాడటం మాత్రమే ఉంటుంది. అది ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడితే ఉంటుంది. ఇలా మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకి వాక్ శక్తి వ్యర్థం అవుద్ది. ఒకటి వాక్ శక్తి వ్యర్థం, రెండవది ఎన్నో అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత అన్ని నిజాలు చెప్పడానికి వీల్లేదు, అబద్ధాలు కూడా మాట్లాడాల్సి వస్తుంది. అందుకని దీన్ని చిట్ట చివరిది నాలుగవదిగా మనం వైఖరి అని చెప్పడం జరిగింది. ఇక రెండవది మధ్యమ అన్నారు, అంటే కాస్త మధ్యస్థం, మరీ అంత మాట్లాడకొక్క. ప్రాపంచిక విషయాలు వ్యర్థ ప్రసంగాలతో పాటుగా వాటిని మాట్లాడటం పాటుగా అప్పుడప్పుడు భగవత్ సంబంధమైనటువంటి విషయాలను కూడా మాట్లాడుతూ ఉంటారు. వీరిని ఈ వాక్కునే మధ్యమ అంటారు. అంటే అచ్చంగా లౌకిక విషయాలు మాట్లాడేవాళ్ళు వైఖరి, లౌకిక విషయాలతో పాటు ఆధ్యాత్మిక విషయాలు, భగవత్ సంబంధమైన విషయాలు మాట్లాడితే దాన్ని మధ్యమ అంటారు. ఇక భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని, ప్రాపంచికమైనటువంటి విషయాల్ని ఏవైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి వాళ్ళ వాక్కు పశ్యంతి. వీళ్ళు కూడా భగవత్ సంబంధమైన విషయాలు మాట్లాడతారు, ప్రాపంచిక విషయాలు మాట్లాడతారు, కానీ యథార్థం మాట్లాడతారు. ఎక్కడా అపశృతులు ఉండవు, ఎక్కడా అబద్ధాలు ఉండవు, పొరపాట్లు ఉండవు. ఇలా మాట్లాడేటువంటి వాళ్ళని పశ్యంతి. ఇది మూడోది. ఇక నాలుగోది మొదటిది పరా అన్నాడు. పరా అనగానే మనకు గుర్తొస్తుంది పరాభక్తి అని, అంటే అచ్చగా పరమాత్మ మీదనే భక్తి అనమాట. ఈ పరా అంటే ఏమిటంటే పూర్తిగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, పరమాత్మ తత్వాన్ని తెలిపేటువంటి వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఇలా వీటికి సంబంధించినటువంటి విషయాల్ని ఎల్లప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటే ఆ వాక్కుని పరా అన్నారు. ఇలా పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి నాలుగు రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ రకమో మనం నిర్ణయించుకోవాలి. ఎప్పుడు ప్రాపంచిక విషయాలు మాట్లాడేవాళ్ళవా, ప్రాపంచిక విషయాలతో పాటు పరమాత్మ విషయాలు మాట్లాడేవాళ్ళవా? అయితే ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు నిజాన్ని, పరమాత్మ సంబంధమైన విషయాలు కానీ, ప్రాపంచిక విషయాలు కానీ, నిజాన్ని మాత్రమే మాట్లాడేటువంటి వాళ్ళమా? లేకపోతే మనం ఎప్పుడు భగవత్ సంబంధమైన విషయాలకే ప్రాధాన్యత కానీ ప్రాపంచిక విషయాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండేవాళ్ళ? ఈ నాలుగు రకాలుగా మనం చూసుకోవాలి. మనం గనక వైఖరి స్థితిలో కనుక ఉంటే మధ్యమా స్థితిలోకి రావాలి. మధ్యమా స్థితిలో ఉంటే పశ్యంతిలోకి రావాలి. పశ్యంతిలో ఉంటే పరాలోకి రావాలి. అలా క్రమక్రమంగా ప్రాపంచిక విషయాలని పూర్తిగా వదిలి పరమాత్మలోకి రావటానికి మనం ప్రయత్నం చేయాలి. భక్తుడైనటువంటి వాడు వాక్కును అధీనంలో ఉంచుకొని కేవలంగా ఉండాలి. అదే నిజమైనటువంటి మౌనం. కాబట్టి నేను మౌనం అనగానే మూతికి ప్లాస్టర్ వేసుకొని ఉండాలని కాదు. మౌనం అంటే ఇతర విషయాలు, పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలనే మాట్లాడుతూ ఉండాలి అని. ఇక మూడవది సంతోషితో ఏనకేన చిత్తు అన్నారు. అంటే లభించిన దానితో, ఉన్నదానితో సంతృప్తి చెందటం. దీన్ని చాలా జాగ్రత్తగా వినండి. మాటలోనే మనకి తెలుసు, తెలియనటువంటి విషయం మాత్రం కాదు. ఎందుకని, ఉన్నదానితో సంతృప్తి చెందితే వాడు హాయిగా ప్రశాంతంగా ఉంటాడు. దేనికన్నా కనుక మనం ప్రాకులాడుతూ ఉంటే అది రావచ్చు రాకపోవచ్చు. వస్తే సంతోషం, రాకపోతే దుఃఖం. మరి సంతోషం శాశ్వతమా? వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటే ఎప్పటికీ దుఃఖమే. అందుకనే ఉన్నదానితో, లభించిన దానితో సంతృప్తి చెందాలి అని. ఇప్పుడు ఎలాగా మనం దీన్ని సాధించడానికి వీలవుతుంది? నిజంగా ఇక్కడ తృప్తి సంతృప్తి రెండు ఉన్నాయి. ఏమిటి, మనం ఏదో కోరుకుంటాం, కోరుకున్నటువంటి దాన్ని సాధించాలనుకుంటాం, దానికోసం ప్రయత్నం చేస్తాం, సాధించాం, తృప్తి. అసంతృప్తి పోయింది, సాధించిన దాకా అసంతృప్తి, సాధిస్తే తృప్తి, కానీ మళ్ళీ ఇంకొక కోరిక కలుగుతుంది, ఇంకా అది కావాలి, మళ్ళీ అసంతృప్తి, అది తీరిందా తృప్తి. ఈ ప్రకారంగా కోరిక కోరుకోవటం, ఆ కోరిక కోసం ప్రయత్నం చేయటం, అప్పుడు అసంతృప్తి, అది తీరితే తృప్తి, మళ్ళీ ఇంకొక కోరిక. అలా కాకుండా మనం కోరినటువంటి కోరికలు తీరి ఇంకా ఏ రకమైనటువంటి కోరిక లేకుండా నాకు చాలు అనేటువంటి సంతృప్తి ఉంటే, అంటే ఇంకో కోరిక మళ్ళీ కలక్కపోతే అతడు సంతృప్తిలో ఉన్నట్టు అని మనం గ్రహించాలి. కనుక తృప్తికి సంతృప్తికి ఏమిటంటే, తృప్తి అంటే తాత్కాలికంగా తృప్తి కలగటం, మళ్ళీ కోరిక. సంతృప్తి అని అంటే శాశ్వతంగా సంతృప్తి, ఇక మళ్ళీ కోరిక అనేటువంటిది కలగనే కలగదు అని. కాబట్టి ఈ ప్రకారంగా సంతృప్తి అనేటువంటిది ఉండాలి. ఒకడు కూలి పని చేస్తున్నాడు, రోజు 200 రూపాయలు సంపాదిస్తున్నాడు, దాంతో ఎలాగైనా కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు, తృప్తిగానే ఉన్నాడు, అన్ని అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంది, బాగానే ఉంది. కానీ అతడు అనుకుంటున్నాడు, ఎంతకాలమైనా గొర్రెతోక బెత్తెడే అన్నట్టుగా ఇదే కదా నా సంపాదన, ఏదైనా భార్య బిడ్డలు ఏమైనా కనుక ఒకరు మంచి కోరికలు కనుక కోరితే వాటిని నెరవేర్చడానికి నాకు వచ్చేటువంటి డబ్బు చాలదు కదా, అందుకని కాస్త ఎక్కువ సంపాదిస్తే బాగుంటుంది కనుక ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. ఓ చిన్న వ్యాపారం ప్రారంభించాడు, సరే ఆదాయం కొంచెం పెరిగింది, రోజు ఒక 500, 600, 1000 వస్తూ ఉంది, దాంతో అతడు తృప్తిగా జీవిస్తూ ఉన్నాడు. కొంతకాలం పోయిన తర్వాత ఇప్పుడు పెద్ద వ్యాపారం కనుకైతే ఇంకా బాగుంటుంది కదా అనుకున్నాడు. సరే అనుకోకుండా ఎవరో తటస్థపడ్డారు, స్నేహితుడు, అతడితో కలిసి ఓ పెద్ద వ్యాపారం ప్రారంభం చేశారు. ఆ వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉంది, అదృష్టవశాత్తు బాగా లాభాలు వస్తున్నాయి, చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఒక ఆలోచన వచ్చింది, ఇంత ఆదా వస్తుంటే ఈ సగాన్ని వాడికి పంచాల్సి వస్తుంది కదా, వాడి కనుక తొలగిస్తే మొత్తం నాకే వచ్చిందిగా అనుకున్నాడు. సరే అనుకొని ఏదో ఇలా ఎప్పుడా ఎప్పుడారి ఎదురు చూస్తా ఉంటే అనుకోకుండా అతడు సరిపోయాడు ఆ భాగస్థుడు, సరే మొత్తం ఇతడిదైపోయింది, అందుకని ఇక సంపాదన ఇంకా బాగా ఎక్కువైపోయింది, అదృష్టవంతుడు అందుకని బాగా కలిసి వస్తా ఉంది, బాగా సంపాదించాడు. ఇంత సంపాదించిన తర్వాత ఇప్పుడు సంతృప్తిగా ఉండాలి కదా, ఆహా ఇది కూడా తృప్తే, ఎందుకనంటే బాగా సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తగులుతున్నారు, వాళ్ళ గోల పడలేకపోతా ఉన్నారు, సంపాదించిందంతా వాళ్ళకి సగం పెట్టాల్సి వస్తుంది అని బాధ కలుగుతాం. అందుకని ఇట్లా కాదు, రాజకీయాల్లో దిగితే ఇక వాళ్ళు మనం ఏం చేయరనుకొని రాజకీయాల్లోకి వచ్చాడు, ఎమ్మెల్యే అయ్యాడు, పలుకుబడి వచ్చేసింది, ఇప్పుడు ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి భయపడాల్సినటువంటి పని లేకుండా ఉంది. కానీ ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాను కదా, నా పలుకుబడి బాగా ఉండలేదు, అది బాగా ఉండాలి అని అంటే నేను మంత్రి కావాలనుకుంటాను. సరే ఎట్లా ప్రయత్నం చేసి ఇంకొక ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యాడు, కొంతమందిని కూడగట్టుకున్నాడు, మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ దాకా ఆనందంగానే ఉన్నాడు. ఆ తర్వాత మంత్రి అయితే ఏముంది, ఈ మంత్రులందరినీ నా చెప్పు చేతల్లో పెట్టుకోవాలంటే నేను ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నాను. ఈ ప్రకారంగా సాగిపోతా ఉంటాయి ఆలోచన. ఇదిగో ఇట్లా ఆలోచనలు కనుక సాగిపోతా ఉంటే ఏనాటికి కూడా అతనికి సంతృప్తి అనేటువంటిది ఉండదు, తృప్తి కలుగుతుంటుంది, మళ్ళీ కోరిక కలుగుతుంటుంది, మళ్ళీ అసంతృప్తి వస్తూ ఉంటుంది. ఇదిగో ఈ ప్రకారంగా ఉంటా ఉంటాడు. కానీ నదులు రాని పోని సముద్రానికి ఏ కొరత లేదు, విషయాలు భోగాలు లభించని లభించకపోని భక్తుడికి ఏ కొరత ఉండదు, ఉన్నదానితో సంతృప్తి చెందుతాడు. సాధారణంగా వైరాగ్యం వైరాగ్యం అనగానే చాలా మంది అది పెద్ద చెడ్డవా అనుకుంటారు. వైరాగ్యం అంటే ఏమీ లేదు, ఈరోజు నీ దగ్గర ఫలానా వస్తువు ఉంది అనుభవించు నిర్లిప్తంగా, లేదు అలాగే ఉండు, ఉంటే అనుభవించు లేకపోతే మానేసేయి, పోయినప్పుడు పోయిందే అని దిగులు పడదు, ఉన్నప్పుడైతే పర్వాలేదు అంతా బాగానే ఉంటుంది, పోయినప్పుడే బాధపడేది. అలా లేకుండా ఉన్నా పోయినా నాకే సంబంధం లేదు, ఉంటే అనుభవిస్తా లేకపోతే లేదు, ఉంటే మనసు మీద పడుకుంటా లేకపోతే కింద పడుకుంటా, ఉంటే 4 రకాల కూరలు చేసుకుంటాం లేకపోతే ఒక్కొరతో పచ్చడితో ఉంటాం, ఈ రకమైనటువంటి భావన ఉన్నదానితో సంతృప్తి అందటం, లభించిన దానితో సంతృప్తి అందటం ఎవరికైతే ఉందో అటువంటి వాడు ఎల్లప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు. అతడి ఆనందానికి కొరత లేదు, అతడి ఆనందానికి తిరుగులేదు. గ్రామంలో సామాన్యమైనటువంటి కుటుంబం ఉంది. భార్య, భర్త, ముగ్గురు పిల్లలు, సొంత ఇల్లుంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆదాయము ఉంది, ఏ ఇబ్బంది లేదు, పిల్లలు బుద్ధిమంతులు, బాగా చదువుకుంటున్నారు, అంతా హాయిగా గడిచిపోతుంది. అయితే వాళ్ళకు కూడా ఒక్క లోటు ఉంది. ఏమిటయ్యా లోటు అంటే, వాళ్ళ ముక్కులన్నీ కూడా చట్టి ముక్కులు, ఇక ఏమి తేడా లేదు, ముక్కులు మాత్రం చట్టి ముక్కులు. సరే, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉన్నారు, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు, కానీ వాళ్ళకి చట్టి ముక్కుల వల్ల అందరు ఎగతాళి చేస్తున్నారు అనేటువంటి బాధ మాత్రం ఉంది. దాంతో అలా బాధపడుతూ బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఒక రోజున ఒక జ్యోతిష్యుడు వాళ్ళకి తటస్థపడ్డాడు. ఆయనతోటి మాట్లాడారు, అయ్యా మాకు అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఇప్పుడు నిన్ను అడిగితేను మా పరిస్థితులు భవిష్యత్తులో కూడా మేము బాగానే ఉంటాము, హాయిగా ఆనందంగా ఉంటామని చెప్తున్నావు, బాగానే ఉంది కానీ చట్టి ముక్కుల వల్ల మాత్రం మాకు ఇబ్బందిగా ఉంది, దానికి ఏం చేయాలంటే ఆ జ్యోతిష్యుడు చెప్పాడు, అయ్యా భగవంతుడి యొక్క నిర్ణయం ఎట్లా ఉందో దాని ప్రకారంగానే అన్ని ఇక్కడ జరుగుతూ ఉంటాయి, దాన్ని మార్చేటువంటి శక్తి మళ్ళీ ఆ బ్రహ్మదేవుడికి కొళ్ళేరు, బ్రహ్మదేవుడే రాస్తాడు కానీ దాన్ని చెరిపేయటం మాత్రం ఆయనకి సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. అందుకని మీరేం చేస్తారనంటే ఆ బ్రహ్మదేవుడి గురించి ధ్యానించండి, అంతకంటే మీరు చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు. దాంతో బ్రహ్మను గురించి ఉపాసన ప్రారంభించారు. చాలా ఎంతో భక్తితోటి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నారు. బ్రహ్మదేవుడు వచ్చి ఏం కావాలో కోరుకోండి, మీరంతా మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి మీకు మీ కోరిక నెరవేర్చాలని వచ్చాను, ఏం కావాలో కోరుకోండి అని అంటే మాకు మంచి ముక్కులు కావాలన్నాడు. తథాస్తు అన్నాడు. సరే, అందరికీ మరి మంచి ముక్కులు కావాలన్నారు కదా, ఎవరికో ఏమిటో చెప్పలా, అందుకని మొత్తం ముక్కులు వచ్చినాయి, ఒంటి నిండా ఇంటి నిండా అన్ని ముక్కులే. ఓబో ఇది చాలా బాధగా ఉంది, మళ్ళీ ఎట్లా ఎట్లా అనుకున్నారు. సరే, ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టు బ్రహ్మదేవుడిని కోరుకుందాం, ఇదేమిటి మనకేదో ఒక్కొక్కళ్ళకి ఒక్కోటే కానీ ఇన్ని ఒంటి నిండా 50 ముక్కులు 100 ముక్కులు కనుకుంటే మనమేడ భరిస్తాం, మనకే కాకుండా ఇంట్లో గోడలకు కూడా ఉన్నాయి ముక్కులు, ఇది లాభం లేదని చెప్పి మళ్ళీ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. ప్రార్థిస్తే బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు, మా ముక్కులన్నీ పోవాలన్నాడు. అనేటప్పుడు తదాస్తు అన్నాడు, ఆయన ముక్కులన్నీ పోయినాయి, వేళయ్య కూడా పోయినాయి, ఇక ముక్కులు లేవు. అయ్యో ముక్కులు లేకపోతే అట్ట మనం పొరపాటు పడ్డాం అనుకొని మళ్ళీ బ్రహ్మను గురించి తపన చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలన్నాడు, మా ముక్కులు మాత్రమే రావాలన్నాడు. మళ్ళీ మంచి ముక్కులల్లా, మా ముక్కులు మాత్రం రావాలంటే వాళ్ళు ఎప్పుడు మాదిరిగా చట్టి ముక్కులు మాత్రమే వచ్చి, కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థం అవుతారంటే ఏమైతే మనకి రావాలనో అదే వస్తుంది, ఏం పోవాలనో అదే వస్తుంది. అంతే తప్ప మనం ఏదో కోరుకున్నంత మాత్రాన బ్రహ్మరాతని మార్చడం లేదా మన యొక్క ప్రారంభాన్ని మార్చడం ఎవరికి కూడా వల్లగాదు అనేటువంటి విషయమే మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది, మన యొక్క సుఖ సంతోషాలకి ప్రధానమైనటువంటి కారణమైంది ఉన్నదానితో సంతృప్తి చెందుట, లభించిన దానితో సంతృప్తి చెందుట. నీది ఏదైతే నీకు ఉన్నదో, ఏదైతే నీకు వస్తున్నదో దాంతో సంతృప్తి చెందు, అది ప్రసాదంగా భగవంతుడి ప్రసాదంగా స్వీకరించు. ఇలాగన్నాం కాబట్టి ఏమండి మెదలకుండా ఇంట్లో కూర్చున్నామా, మళ్ళీ కొంతమందికి అనుమానం, ఉన్నదానితో సంతృప్తి చెందమన్నారు ఇంకా ఏమొద్దన్నారు, కాబట్టి ఇక దేనికి ఏం ప్రయత్నం చే అట్లా కాదు. నీవు ఏదైతే పని చేస్తూ ఉన్నావో, ప్రతి వాళ్ళకి ఓ పని ఉంటుంది, అది ఏ పని అన్నా కావచ్చు, ఆ పని చేస్తూ ఉండండి, ఏమొస్తుందో రానియండి, ఒకవేళ ఏదైనా పోతే పోనీయండి, వచ్చినప్పుడు ఎగిరి గంతేయొద్దు, పోయినప్పుడు కింద పడి వలవల ఏడవద్దు, మరి రెండు వద్దు, నువ్వు చేసే పని చేస్తా ఉండు అంతే. ఒకవేళ పని మార్చుకోవాలంటే మార్చుకో, ఇక ఇలా కాదు అలా చేయాలంటే చెయ్యి అంతే తప్ప ఏ దేన్ని గురించి ఎదుగో నాకు అది రావాలి అనేటువంటి ఆలోచన పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటేనే ఫలాసక్తిని కోరుతాం, ఫలితాన్ని కోరుకొని చేయటం, ఫలితాన్ని కోరుకోకుండా నిర్లిప్తంగా మనం చేయదలుచుకున్నది మనం చేయాలి, మనకి రావాల్సింది వస్తుంది పోవాల్సింది అనేటువంటి భావనే ఉండాలి. ఇక నాలుగవ లక్షణం అనికేత అన్నారు. అనికేత, నికేత అంటే ఇల్లు, అనికేత అంటే ఇల్లు లేనటువంటి వాడు, అంటే భక్తుడైనటువంటి వాడికి స్థిర నివాసం ఉండకూడదు. ఆ స్థిర నివాసం కనుక ఉంటే కొన్ని నష్టాలు ఉన్నాయి. ఏమిటనంటే ఆ భక్తుడి దగ్గరికి అందరు వస్తుంటారు, కొంతమంది ప్రశంసిస్తూ ఉంటారు, చిన్నగా ఆయనలో అహంకారం ప్రారంభం, అలాంటిది లేకుండా ఉండాలి. అందుకని స్థిర నివాసం ఉండకూడదు అని. అందుకని చాలామంది పరివ్రాజకులు అని అంటారు, పరివ్రాజకాచార్య అని బిరుదుతోటి పిలుస్తుంటారు. పరివ్రాజకుడు అని అంటే ఎక్కడ నివాసం ఉండకుండా ఉండేవాడు. కానీ ఈ కాలంలో పేరేమో పరివ్రాజకుడు, నివాసం మామూలు నివాసం కాదు, బ్రహ్మాండమైనటువంటి నివాసంలో ఉంటారు. పైగా ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు, ఎంతైనా వసూలు చేస్తారు, ఏమైనా చేస్తూ ఉంటారు. వాళ్ళు పరివ్రాజకులు అనే పేరుతోటే ఉంటారు. కనుక పరివ్రాజకుడు అంటే ఒక చోట ఉండేటువంటి వాడు కాదు, ప్రజలతోటి సంబంధం పెట్టుకున్నటువంటి వాడు కాదు. ప్రజలతో సంబంధం లేకుండా ఉండటానికే పరివ్రాజకుడు అవుతున్నాడు. కానీ ఈ పరివ్రాజకులు ప్రజలతో గట్టి సంబంధం పెట్టుకొని, అందులో బాగా ఉన్న వాళ్ళతోటి గట్టి సంబంధం పెట్టుకొని, వాళ్ళ ద్వారా ఏదో పుచ్చుకుంటా ఆశ్రమాలు కట్టించడం కానీ, దేవాలయాలు కట్టించడం కానీ, విగ్రహాలు పెట్టించడం కానీ, ఇంకా ఏదైనా ఏదైనా పెట్టించడం కానీ, లక్షలతో మొదలుపెట్టి కోట్లతో, వందల కోట్లతో, వేల కోట్లతో, లక్షల కోట్లతో, అలాగలాగలాగలాగలాగా వాళ్ళు పరివ్రాజకులు. ఇప్పుడు ప్రస్తుత పరివ్రాజకులు వాళ్ళు. కానీ పరివ్రాజకుడు అని అంటే ఒక స్థిర నివాసం లేకుండా ఉండేటువంటి వాడు. వెనక ఆస్తిపాస్తులన్నీ ఉండాల్సినటువంటి పని లేదు. వెనక అవన్నీ అయిన ఎక్కడికన్నా పోతే అవన్నీ మోసుకుంటా వెనక ఒక 50 మందో 60 మందో రావాల్సినటువంటి పని లేదు. కనుక పరివ్రాజకుడు అనికేతుడు, నికేతనం లేనటువంటి వాడు అంటే ఇల్లు లేనటువంటి వాడు. ఉండటానికి ఇల్లు లేకుండా ఉండాలయ్యానంటే బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కట్టిస్తారు, 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు. ఎవడు ఎక్కువ పెద్ద భవనం కట్టిస్తే అతడు గొప్ప మహాత్ముడు, ఆయన దగ్గరికి జనం అంతా జారుతారు, ఆయన చెప్పడానికి వీల్లేనంత మహాత్ముడు అయిపోతా ఉంటాడు. ఇదంతా సహజంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ కలి ప్రభావం, ఈ కలి ప్రభావం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. కనుక అనికేత అనంటే నికేతనము లేనివాడు, అంటే ఇల్లు లేనటువంటి వాడు, అంటే స్థిర నివాసం లేకుండా ఉండటం. భక్తుడైనటువంటి వాడికి నాకు ఇది కావాలి అది కావాలి, నేను ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అనేటువంటి ఆలోచన ఉండకూడదు. భగవంతుడే నివాసస్థానం, భక్తుడైనటువంటి వాడికి నివాసస్థానం ఇల్లు ఏంటంటే పరమాత్మ, అందుకని దాన్ని పరంధామం అన్నారు. కాబట్టి భక్తుడైనటువంటి వాడి ఇల్లు ఏంటంటే పరంధామం, అక్కడికి పోవటం కోసమని ఇక్కడ మజిలీలు చేసుకుంటా పోవాలి, ఎన్నో జన్మలు మజిలీలు చేసుకుంటా పోవాలి. కేవలం 4 గోడల మధ్య ఉన్నంత మాత్రాన అది స్వగృహం కాదు. మనకి ఎప్పుడప్పుడు మంత్రాలు చదువుతుంటారు, నిజంగా సొంత ఇల్లు కనుకుంటే స్వగృహేని, లేకపోతే వసతిగృహేని మనకి పురోహితుడు మన చేత మంత్రాల్లో జపిస్తూ ఉంటాడు. ఏమి స్వగృహం? ఇక్కడ రైల్వే విశ్రాంతి గృహం లాంటిది. రైల్వే స్టేషన్ కనుకపోతే విశ్రాంతి గృహాలు ఉంటాయి, అక్కడ మనం హాయిగా కాలు మీద కాలేసుకొని ఉంటాం మళ్ళీ రైలు వచ్చేదాకా. లేదా ఏదైనా ఊరికి కనుకపోతే ఒక పెద్ద లాడ్జీలో ఉంటాం. ఆ ఉన్నంతకాలం కూడా మనల్ని దేవుణ్ణి చూసినట్టు చూస్తారు. బాగా పెద్ద పెద్ద లాడ్జీల్లో కనుక ఉంటే రోజుకి 10,000, 20,000, 50,000 కట్టే లాడ్జీలు కనుక ఉన్నాయనుకోండి, అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. సొంత ఇల్లా, నువ్వు 50,000 చొప్పున రోజుకి ఎన్ని రోజులు కడతావు అన్ని రోజులు ఆ తర్వాత ఇస్త్రీ బయట మారేస్తారు సహమానత. మనం పోవాలంటే ఊరుకోవటానికి వీళ్ళు. అందుకని భక్తుడైనటువంటి వాడు ఏదో ఈ లాడ్జీ గదిలో ఉన్నట్టు, రైల్వే విశ్రాంతి భవనంలో ఉన్నట్టు ఉంటాడే కానీ ఇది నా సొంత ఇల్లు అనేటువంటి భావన ఉండటానికి వీల్లేదు. అదిగో అటువంటి వాడే అనికేతుడు అని అన్నారు. ఇక ఐదవది స్థిరమతి అన్నారు. మతి అంటే బుద్ధి, స్థిరమతి అంటే స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అని. అతడే స్థితప్రజ్ఞుడు. మనకి రెండవ అధ్యాయంలో భగవద్గీత 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడిని గురించి చెప్పారు. 18 శ్లోకాల్లో స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పారు. అదిగో ఆ లక్షణాలు కనుకుంటే ఇక్కడ స్థిరబుద్ధి కలిగినటువంటి వాడు అవుతాడు. స్థిరబుద్ధి ఎక్కడుండాలా? పరమాత్మ యందు ఉండాలి. మనకు కూడా కొన్ని స్థిరబుద్ధులు ఉన్నాయి. నేను ఇల్లు కట్టించుకోవాలి, ఇల్లు లేనటువంటి వాడు ఇల్లు కట్టించుకోవాలి అంటాడు. బాగా స్థిరబుద్ధి ఉంటుంది, ఎన్ని సంవత్సరాలని చదువు. అదిగో అయి కాదు స్థిరబుద్ధి. పరమాత్మను అందుకోవాలా, పరమాత్మలో కూర్చోవాలి, పరమాత్మతో ఐక్యత చెందాలి, ఇది మన స్థిరబుద్ధి. అటువంటి బుద్ధి మనకు ఉన్నప్పుడు దానికోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడే మనం భక్తుడిగా ఉంటాం, అప్పుడే భగవంతుడి పైన ఇష్టలుగా ఉంటాం, భగవంతుడికి ఇష్టలు కూడా అవుతా ఉంటాం. కనుక మనం భగవంతుడితో ఐక్యత సాధించడమే మన జీవిత పరమలక్ష్యం అనేటువంటి భావనతోటి ఎల్లప్పుడు కూడా ఆ భగవంతుడితో ఐక్యతకి మనం పనిచేయాలి. మన జీవిత పరమార్థం, జీవిత పరమ లక్ష్యం ఇదే, భగవంతుడితో ఐక్యత సాధించడమే. దానికోసమే నిరంతరము నేను పాటుపడుతూ ఉండాలా, దానికి అనుగుణంగా నేను దివ్యమైనటువంటి జీవితాన్ని గడపాలా అనేటువంటి భావన ఉండాలి. మనం కట్టుకునే బట్ట, తినేటువంటి తిండి, మనం ఉండేటువంటి ఇల్లు, మన యొక్క ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఇవన్నీ కాదు, భగవంతుడితో భగవంతుడిలో మనం ఉండాలి. భగవంతుడితో కలిసి ఉండాలి, భగవంతుడిలో ఉండాలి, భగవంతుడితో ఐక్యత చెందాలి, భగవంతుడిగా ఉండిపోవాలి. అది మన సొంత ఇల్లు. ఆ సొంత ఇంటి దగ్గర నుంచే జారిపడ్డాం మనం. పొరపాటునో గ్రహపాటునో అలవాటునో అక్కడి నుంచి జారిపడుతున్నాం. జారిపడ్డ తర్వాత మళ్ళీ అక్కడికి ఎక్కాలంటేనే మనకి చేత కావట్లేదు. అందుకని అటుపోతున్నాం అంటే ఆ జన్మెత్తం, ఈ జన్మెత్తం, ఈ జన్మెత్తం, ఆ జన్మెత్తం, ఎన్ని జన్మలు ఎత్తినా సరే అక్కడికి పోయే సంగతి మాత్రం తెలియదు. అది పోవాలి అని అంటే మానవ జన్మ రావాలి. మానవ జన్మ వస్తే చాలదు, మోక్షం కావాలి అనేటువంటి ఆలోచన రావాలి. ఆలోచన వస్తే చాలదు, ఆ మోక్షానికి దారి చూపించేటువంటి ఒక సద్గురువు లభించాలి. ఈ మూడు కనుక లభించినయా, మానవ జన్మ, అలాగనే మోక్షాపేక్ష, అలాగనే ఒక మహాత్ముని యొక్క ఆశ్రయం, ఈ మూడు కనుక లభించినయా నీకు మోక్షం ఖాయం. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఒక స్థిరమైనటువంటి బుద్ధి అనేటువంటిది కలిగి ఉండాలా. భక్తుడైనటువంటి వాడికి ఈ స్థిరమైనటువంటి బుద్ధి ఉంటుంది, ఉండాలి, ఉంటేనే భక్తుడు. అలా ఉన్నటువంటి వాడే నాకు ఇష్టుడైనటువంటి భక్తుడు అని కూడా భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. సహ మే ప్రియ, అతడే నాకు ప్రియుడైనటువంటి వాడు అని అంటూ ఇక్కడ ఒక మాట అన్నారు చివరిలో, నరహ అన్నారు. నరహ అంటే ఏమిటి? నరుడు. నరుడు అంటే మానవుడు, మానవుడే నరుడు. ఇక్కడ ఎందుకు అన్నారు ఈ నర అనేటువంటి పదం ఎందుకు వచ్చింది అని అంటే, పరిపూర్ణమైనటువంటి పదవిని పొందలేకపోయినా మనం సాధన ప్రారంభించినటువంటి ప్రతి నరుడు కూడా, సాధన ప్రారంభించినటువంటి ప్రతి నరుడు కూడా నాకు ప్రియుడే అనేటువంటి భావన ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నాడు. మోక్షం అందుకుంటే ఇంకా భగవంతుడికి ప్రియుడైంది, మనమే భగవంతుడు. చాలామంది ఏమంటారంటే, ఆ నాదేముందండి, ఆ నేనెంతండి అని అనుకుంటాం. కానీ నిజం ఏమిటనంటే, మోక్షాన్ని అందుకుంటే ఇక నువ్వు ఏం చేయాల్సినటువంటి పని లేదు. నువ్వు పరమాత్మ, పరమాత్మ అనేవాడు ఇంకో ఎక్కడ లేడు, నువ్వే పరమాత్మ. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. పరమాత్మ అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యం. ఆ సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యమే ఇక్కడ కూడా ఉంది. కాకపోతే దీని చుట్టూ ఒక దేహం ఉంది, దేహం మనస్సు బుద్ధి ఉంది. ఈ దేహ మనోబుద్ధుల్ని మూడింటిని వదిలేసావా, అప్పుడు మనం ఎవరవుతాం? పరమాత్మే, ఆ చైతన్యమే. ఇప్పుడు కొండ ఉందనుకోండి, కొండలో ఏముంది? ఆకాశం ఉంది, అంటే ఖాళీ ప్రదేశం ఉంది. కొండలో ఖాళీ ప్రదేశం ఉంది. మరి బయట, బయట ఖాళీ ప్రదేశం ఉంది, కొండలో కూడా ఖాళీ ప్రదేశం ఉంది. కొండ ఉంది కాబట్టి దీన్ని కొండాకాశం అన్నాం, బయటది మహాకాశం అన్నాం. కొండ వాళ్ళు పట్టేసావా? ఇప్పుడు కొండాకాశం కాస్త మహాకాశం అయిపోయింది. మహాకాశం అంటే భగవంతుడు, దేవుడు. మరి కొండాకాశం అంటే జీవుడు. దేవుడికి జీవుడికి ఏమిటి తేడా? అదిగో ఆ కొండలాంటి దేహమే. ఈ దేహం కూడా కొండలాంటిదే. దీంట్లో కూర్చుంది ఆ చైతన్యం. కొండ పగిలిందా? కొండాకాశం మహాకాశం అయింది. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరివి? పరమాత్మ. భగవంతుడు ఏం చెబుతున్నా అంటే, అంత దూరం వస్తే ఇక నువ్వు నేను ఇద్దరు లేవయ్యా, ఒక్కడవే. కానీ ఇక్కడ నరహ అని మాట్లాడటంలో ఏ మానవుడైతే నన్ను అందుకోవటానికి ప్రయత్నం చేస్తాడో, పరమాత్మను అందుకోవటానికి ప్రయత్నం చేస్తాడు, సాధనలు చేస్తాడు, శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తాడు, ఒక గురువుని ఆశ్రయిస్తాడు, చేయవలసినటువంటి ఆ ప్రయత్నం అంతా కూడా ఎవరైతే చేస్తారో, అలా ప్రయత్నం చేసేటువంటి నరుడు నాకు ఇష్టడు. అంటే ఈ సాధన చేసేటువంటి వాళ్ళందరూ పరమాత్మకి ఇష్టులని పరమాత్మ స్వయంగా చెబుతున్నాడు. ఇదే మనం గ్రహించాల్సినటువంటి అసలైనటువంటి విషయం. దీనితో మొత్తం 36 లక్షణాలు మనం చెప్పుకున్నాం. ముందుగానే చెప్పాం 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు 7 శ్లోకాల్లో 36 లక్షణాలు భగవంతుడికి ఇష్టుడైనటువంటి భక్తుడి యొక్క లక్షణాలుగా చెప్పడం జరిగింది అని. ఆ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు చెప్పాం, 36 పూర్తయిపోయినాయి. ఇప్పుడు ఫలశ్రుతి ఉంది. భగవద్గీతలో ఏ అధ్యాయానికి ఫలశ్రుతి లేదు, ఒక్క 12వ అధ్యాయానికి మాత్రమే ఫలశ్రుతి ఉంది. ఆ ఫలశ్రుతి ఏమిటో మనం రేపు చెప్పుకుంటాం. అయితే మీకు సాధన చెప్పాం. ఈ 12వ అధ్యాయం విన్నాము, మాకు తెలిసింది, అర్థమైంది, మేము కూడా బాగానే అర్థం చేసుకున్నాము అనేటువంటి భావన నిజంగా కలగాలి అంటే ఈ 36 లక్షణాల్లో కనీసం 2 లక్షణాలని మీకు బాగా అనుకూలమైనటువంటివి, మీకు ఇష్టమైనటువంటివి, మీరు ఇప్పటికే కొంత అందులో ఉన్నటువంటివి, మీకు ఏది తేలికైనటువంటిదో వాటిని ఎంచుకోండి. ఈ 36 ఓ చాట పెట్టుకొని ఆ 2 ఎంచుకోండి. ఎంచుకొని ఆ 2 మీరు బాగా జీవితంలో ప్రాక్టీస్ చేయండి. దాంతో చాలా అన్నీ వచ్చేస్తాయి. అదేమిటండి, ఈ 2 ఎంచుకుంటే అన్ని ఎందుకు వస్తాయంటే ఒకదానికి ఒకదానికి లింకులు ఉన్నాయి. ఇదే మీకు అర్థం కావాలంటే మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఒకదానికి ఒకదానికి లింకులు ఉన్నాయి. మనం కనుక ఇప్పుడు ముందు రైలు ఇంజన్ కనుక పోతే టగటగటగట పెట్టెలన్నీ కదులుతాయి. ఇంజిన్ కనుక అటు తిరిగితే పెట్టెలన్నీ అటు తిరుగుతాయి. ఇంజిన్ ఇటు తిరిగితే పెట్టెలన్నీ ఇటు తిరుగుతాయి. ఆగితే పెట్టెలు ఆగుతాయి, కదిలితే పెట్టెలు కదులుతాయి. అంతే, ఈ 35 పెట్టెలు మీరు ఎంచుకున్నటువంటి ఇంజిన్ ఏదో ఒకటి ఎంచుకోండి. ఇక దాంతో మొత్తం పెట్టెలన్నీ మీ వెనకడితే వస్తాయి. ఇది నమ్మి దీన్ని కనుక ప్రాక్టీస్ చేద్దామని ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు కేవలం వినటం మాత్రమే కాదు, నేను ఏదో సాధించాలి అని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిలో పాల్గొనండి. మీకు రేపు ఎల్లుండి ఆవలెల్లుండి మీకు ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు మీకు అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఒకరోజే అందరినీ అడగటానికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా 36 లక్షణాలు రాసుకోండి. ఆ లక్షణాల గురించి కూడా మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు దీంట్లో మీకు ఏ లక్షణం అయితే మీకు బాగా అనుకూలంగా ఉంటుందో ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీరు మళ్ళీ మిమ్మల్ని మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పండి, ఇదిగోండి నేను అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకుండా ఉండాలనుకుంటున్నా, కాబట్టి అది నేను ప్రాక్టీస్ చేస్తాను. ఇంకోళ్ళు ఎవరు? మైత్రహ అంటే సమానులతో స్నేహభావంతో ఉండాలి. ఇదైతే బాగా తేలిక. అందుకని అది ఇంకోళ్ళు ఎవరున్నారు? కరుణ, దీనుల పట్ల దయ చూపించాలనుకుంటున్నా అని. ఇట్లా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, నేను చెప్పిన 3 కాదు, 36 ఉన్నాయి. అదిగో వాటిట్లో ఏదైనా సరే మీరు ఇట్లా ఎంచుకోండి. ఎంచుకొని మీరు దాన్ని చెప్పండి, ఇక్కడ చెప్పండి. దాంతో 12వ అధ్యాయం విన్నటువంటి ఫలితం మీకు చెప్పినటువంటి ఫలితం నాకు ఇద్దరికి కూడా దక్కుతుంది. మనం దీంతో ఒక రకమైనటువంటి అడుగు భగవంతుడి వైపుకి అడుగు ముందుకు వేస్తాం. ఇక్కడే ప్రారంభం అనమాట, భగవంతుడి వైపుకి అడిగేస్తాం. ఎందుకంటే కర్మ షట్కంలో నిష్కామ కర్మయోగం చెప్పాం, చేస్తుంటాం కానీ మనకి ఎక్కడక్కడ మనకి కోరిక మాత్రం కదులుతూనే ఉంటుంది. అది కాస్త పోగొట్టుకోవాలి. అది ఒక రోజుతో పోయేది కాదు, సంవత్సరాలు సంవత్సరాలు చేయాల్సిందే. అట్లానే ఇప్పుడు కూడా భక్తితో, భక్తికి సంబంధించి భక్తి షట్కంలో ఈ పని చేయండి, చేస్తే మిగతా అన్నీ వస్తాయి. ఎందుకనంటే మీరు రెండో అధ్యాయంలో తెలుసుకున్నటువంటి చిత్తప్రజ్ఞ లక్షణాల్లో ఇవి ఉంటాయి, అలాగే ఆరో అధ్యాయంలో యోగి లక్షణాల్లో ఇవి ఉంటాయి, అలాగే 13వ అధ్యాయంలో భక్తుల జ్ఞాని లక్షణాల్లో ఇవి ఉంటాయి, 14వ అధ్యాయంలో గుణాతీత లక్షణాల్లో ఇవి ఉంటాయి, ఇంకా ఎక్కడెక్కడ ఏం చెప్పినా ఈ కలుస్తూనే ఉంటాయి. అందుకని ఏమవుద్దానంటే అదిగో పెట్టి ముందు పోతామంటే అన్ని కదిలి వచ్చినట్టుగా అన్ని వస్తాం. దీంతో మన జన్మ ధన్యమవుతుంది. ఈ ప్రకారంగా మీరు ప్రాక్టీస్ చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ దీని తర్వాత ఎన్ని ఎంత జ్ఞానాన్ని విన్నా, ఎన్ని గ్రంథాలు మనం శ్రవణం చేసినా ఇది మాత్రం వదిలిపెట్టమని, ఇది ఒక సాధన. ఇంకా నేను మళ్ళీ సాధనలు చెప్పను, ఇది ఒకటే. ఎందుకనంటే మొన్న అది చెప్పారండి, ఇది చెప్పారండి, రేపు అది చెబుతారు, ఇవన్నీ మేము యాడ్ చేస్తామండి అని అనుకోవద్దు. ఈ ఒక్కటే చేయండి అంతే. రేపు మనం ఈ అధ్యాయం ముగింపుగా 20వ శ్లోకాన్ని మనం చెప్పుకుంటాం. 20వ శ్లోకం ఫలశ్రుతి. అంటే ఈ అధ్యాయం యొక్క గొప్పతనం ఏమిటో మనం ఇప్పుడు గ్రహించినా గ్రహించకపోయినా ఫలశ్రుతి ద్వారా మనం గ్రహిద్దాం. ఆ తర్వాత అయినా ఈ అధ్యాయం మీద మనం భక్తిని పెంచుకుందాం. ముందు భగవంతుడి మీద భక్తిని పెంచుకునే బదులు అధ్యాయం మీద భక్తిని పెంచుకుందాం. రైట్.